సాధనలో మనకు తెలియకుండానే మనకి దివ్య సిద్ధులు కలుగుతూ ఉంటాయి. సాధన వల్ల కలిగే ఫలితాలు అంతే కదా. పరీక్ష రాస్తే ఎట్లా పాస్ అవుతామో అధ్యాత్మ సాధన కనుక చేసుకుంటూ వెళితే వాక్శుద్ధి వాక్సిద్ధి రెండు ఏర్పడతాయి. శుద్ధమైనటువంటి ఒక వాక్కులో నుంచి ఒక ఆనందం కలుగుతుంది, ఒక అధికారం ఏర్పడుతుంది, శాస్త్రాల పట్ల సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. కావలసినప్పుడు నిన్నో మొన్నో అనుకున్నాం, శాస్త్రగతమైన అన్ని విషయాలు ఏ రకమైన ప్రయత్నం లేకుండా దే ఫాల్ ఇన్ ప్లేస్. ఇది యోగస్థితిలో జీవుడి యొక్క సంచారాన్ని వీ కెన్ మెజర్ దట్ వే. అది ధ్యానధారణాతీతమైనటువంటి ఒక స్థితి. ధ్యానం దాటాలి, ధారణ దాటాలి, అతీతమైనటువంటి ఒకనొక స్థితిలో జీవుడు యోగిగా మారినప్పుడు, ప్రధానంగా ఈ కేవల కుంభక యోగాన్ని ఆశ్రయించినప్పుడు, ఈయన యోగాన్ని ఆశ్రయిస్తాడా, యోగం ఆయన్ని ఆశ్రయిస్తుందా అని. యోగమే ఆయనను ఆశ్రయిస్తుంది, సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు ఏ సిద్ధి ఆయనకి అవసరమో ఆ సిద్ధి వస్తుంది. అందుకని సత్యసాయి భగవానుడి సాహిత్యాన్ని మనం క్షుణ్ణంగా చదివినప్పుడు స్వామి ఒకే ఒక్కసారి ఒక రెవలేషన్ చెప్పారు. అష్టసిద్ధులు అరచేతి ఉసిరికలై ఉన్నప్పుడు ఏది ఎప్పుడు కావాలో వాటి పనవి చేస్తుంటాయి, అందులో నా ప్రయత్నం ఏమీ ఉండదు అన్నారు. ఇప్పుడు ఉంగరం సృష్టించారు, గొలుసు సృష్టించారు, ఓ లింగోద్భవం చేశారు. ఎలా చేశారు? విషయం తెలియని వాడికి అది మహిమగా, మాయగా, కనికట్టుగా, గారడీలాగా అనిపిస్తుంది. యోగశాస్త్రం ఎరిగిన వాడికి చాలా, స్వామి చూపించింది చాలా చాలా చిన్న విషయాలు, అవి చూసే మనం ఆశ్చర్యపోయినాం. కానీ యుగాలకు దాటి దాటి ద్వాపర యుగం నాడు వాడిన వస్తువులను కూడా స్వామి కలియుగంలో చూపించారు సృష్టించి. ఎట్లా అంటే, యోగి దేశకాలాతీతుడు. దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు. దక్షిణామూర్తి స్తోత్రం ఒక కవితాధార, పరమాద్భుతమైన భావఝరి అది. అది చెప్పుకుంటుంటే దక్షిణామూర్తి వచ్చి ఇక్కడ వినవలసిందే, ఆయన ఎక్కడికి పోతాడు? ఆ ఆనందానుభూతి మనకు కలిగిస్తుంది ఆ శ్లోకాలన్నీ కూడా. యోగశాస్త్రంలో కేవల కుంభకం వచ్చి సదాశివ బ్రహ్మేంద్రుణ్ణి ఆశ్రయించింది. సంఘటనలు ఉంటే తప్ప సత్య నిరూపణ కాదు. అంతేగా, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలి అంటే ఒక కథ కావాలి. కథ అంటే కల్పించబడేది కథ, జరిగినది సత్యం, అది చరిత్ర. ఇవాళ మనం కథ చెప్పుకోవటంలా చరిత్ర చెప్పుకుంటున్నాం. ఒకసారి సదాశివ బ్రహ్మేంద్రులు ఓ పొలం కుండా నడిచి వెళుతున్నారు. అక్కడ వరి కుప్పలు వేస్తున్నాయి. రెండో మూడు రోజుల్లో వాటిని నూర్చి ధాన్యం తీసుకొని ఇంటికి వెళ్ళాలి. వారేదో వారు తాదాత్మ్య స్థితిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎవరో దూరం నుంచి చూసి మన కుప్పలో దొంగతనం చేయటానికి ఎవడో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకున్నాడు. అనుకొని ఆయన్ని వెంబడించాడు. ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. మామూలు మనిషిలా కనిపిస్తున్నాడు, కానీ అంగలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అయినా వీడు ప్రయత్నం చేసి చేసి అందుకోలేక తన చేతిలో ఉన్నటువంటి కత్తి విసిరేద్దామని కుడి చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఆగిపోయింది, బొమ్మైపోయింది చెయ్యి. ఆశ్చర్యపోయాడు, ఏమైంది అని. ఏమైంది, ఏం కాలే. అప్పుడు సదాశివ బ్రహ్మేంద్రుడు సంకల్పించినట్లుగా, వారు ఎక్కువ కష్టం పెట్టరు, మహిమ చూపిస్తారు, మామూలుగా అయిపోతారు. ఇలా వెనక్కి తిరిగి చూశారు, వాడి చేయి మామూలైంది. అవగానే వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఏం మాట్లాడలేదు, మాట్లాడటం మానేశారుగా, తన దారిన తాను వెళ్ళటం మొదలుపెట్టారు. అలాగే కావేరీ నదీ తీరంలో సైకతం అంటే ఇసుక తిన్న మీద కూర్చొని ధ్యానంలో ఉన్నారాయన. ఆ ధ్యానం నెమ్మదిగా దాటి దాటి సమాధి స్థితికి వెళ్ళిపోయింది అని తెలియలే. అంటే కేవల కుంభకం అయిన యోగం ఆ శరీరాన్ని ఆక్రమించింది, ఆవేశించింది. ఆ సమయంలో వారు ఎన్నాళ్ళు కూర్చున్నారో ఎట్లా కూర్చున్నారో, ఓ రోజున ఒక వరద వచ్చింది. కావేరీ వరద, గోదావరి వరద, వరద అంటే అవే వరదలు, మామూలు వరదలు వరదలు కావు. వరద అంటే రెండు అర్థాలు, బురద తెచ్చేది వరదే, వరాన్ని అనుగ్రహించేది వరదే. వరద వరాన్ని ఇస్తుంది. వరద రాకపోతే ఆ భూమి సస్యశ్యామలం కాదు, వరద రావాలి. అందుకనే వరద రాజస్వామి అన్నారు వెంకటేశ్వర స్వామిని. వరం ఇస్తూ ఉంటాడు, అందులో ఆ వరాలు ఇవ్వటంలో హీస్ ద కింగ్ ట, అందుకని వరదరాజస్వామి అన్నారు. సరే, సదాశివ బ్రహ్మేంద్రుల వారు అదుగో సమాధిగతమైనటువంటి స్థితిలో ఉండగా వరద వచ్చింది. పరవళ్ళు దొక్కుతూ నీరు ఆయన్ని ముంచెత్తింది. ముంచి ఎత్తగా ఎత్తగా వరద తగ్గుతుంది, రిసీడ్ అయిపోయింది. మర్చిపోయారు, ఎవరికీ తెలియదు అక్కడ ఆయన కూర్చున్నారనో ఆయన మీదుగా వరద వెళ్ళిందనో ఎవరికీ తెలియదు. 3-4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇసక మేట అంటారే అది ఏర్పడినప్పుడు మళ్ళీ బళ్ళు లారీలు మామూలు మన మనిషి గోలంతా అదే కదా, తవ్వుకుపోవటమేగా మన పని, జ్ఞానం తప్ప అన్నీ తవ్వుకుపోవటమే. ఆ తవ్వుకుపోవటానికి వాళ్ళు వచ్చారు పలుగు పార వెయ్యగానే దానిలో నుంచి ఒక సజీవమైనటువంటి ఒక రాతి బొమ్మ కూర్చున్నట్టుగా ఉన్నారు. 3 నెలలు ఇసక మేట లోపల వారు సమాధి స్థితిలో ఉండిపోయినారు. ఇది యోగశాస్త్రంలో కేవల కుంభక యోగానికి ఒక పతాక స్థాయి. వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు, అసలు ఎట్లా బతికున్నారు ఈయన అని. యోగి తొట్టతొల రోజున మనం త్రైలింగస్వామి గురించి మాట్లాడుకున్నప్పుడు 280 సంవత్సరాలు బతికారని, అలాగే బాబాజీ అనబడేటువంటి అవతార్ బాబా అని వేళ ఏదైతే పాపులర్గా మన అందరం వింటూ ఉంటామో ఆయన 1000 ఏళ్ళుగా ఉన్నాడని, ఇందులో అసహజమేం లేదు. సహజ స్థితి ఏమిటంటే, అజ్ఞానం ఏమిటంటే, స్వామితో సహా మనం ఆయన వెళ్ళిపోయారు, దేహం వదిలిపెట్టేశారు అంటూ ఉంటాం. ఆయన వదిలిపెట్టింది ఒట్టి దేహమే, ఇంకేమీ వదిలిపెట్టలే, ఇక్కడే ఉన్నారు. ఆ భావనలో మనం ఉండాలి. సమాధి స్థితిలో శక్తివంతమవుతాయి ఆ వచ్చినటువంటి అవతారమూర్తులన్నీ కూడా. పాంచభౌతిక దేహంలో ఇదే ప్రపంచంతో కూడి ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని పరిమితులు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. ఒక్కసారి దేహాన్ని దాటి బయటపడిపోయిన తర్వాత విశ్వశక్తి వారై ఉంటారు గనక. ఇది కూడా ఇవాళ సప్రమాణికంగా మనం అనుభవం చేసుకుంటున్నాం. సదాశివ బ్రహ్మేంద్రులు ఇట్లాగే మళ్ళీ తంజావూరు ప్రాంతంలో వరి పొలాలు బాగా ఉంటాయి, వెళుతున్నారు ఒక సాయంకాలం పూట వేసవి కాలం. అక్కడ కుప్ప కాపలాగాస్తూ ఒక పడుచు కత్తె ఉన్నది. వీరు వెళుతున్నారు, వీరు మానాన్ని వెళ్తున్నారు. దూరం నుంచి చూశాడు ఒకడు. తన భార్యకు ఏదైనా ఆయన అపకారం చేస్తాడేమో ఈ వ్యక్తి అనుకున్నాడు, కత్తి విసిరాడు. మొదటిసారి కత్తి విసిరబడలేదు, ఇప్పుడు మాత్రం కత్తి విసిరాడు. ఎడమ చేయి తెగిపోయింది సదాశివ బ్రహ్మేంద్రుల వారిది. వాడు అన్నాడు ఆయన పడిపోతాడు, కుప్పగూలిపోతాడని అనుకున్నాడు. వారు నడుస్తూనే ఉన్నారు, వారి వెనక గాలిలో ఆ చెయ్యి వారితో పాటు ప్రయాణం చేస్తూ వెళ్ళింది. వీడికి ఆశ్చర్యం వేసింది, తెగిపోయిన చెయ్యి నేల మీద పడాలి కదా, వారి వెనక ఎట్లా వెళుతున్నది? వాడు ఆయన యోగి అని వీడికి తెలియదు కదా. వెళ్ళగా వెళ్ళగా చూశాడు, చాలాసేపు చూశాడు. ఎంతవరకు ఈయన నడవగలడో చూద్దామనుకున్నాడు. ఆయన నడుస్తూనే ఉన్నారు, అందుకున్నాడు, ఎదురు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఏం జరిగిందన్నట్లుగా చూశారు, క్షమించమని వేడుకున్నాడు. ఆ కత్తి పారేశాడు కింద. మీ చెయ్యి నరికింది నేనేనన్నారు అన్నాడు. ఈయన వెనక్కి తిరిగి ఆ చెయ్యి వైపు చూస్తే చెయ్యి ఆయన దగ్గరకు వచ్చింది. ఊరికే మనం చొక్కా గుండీ పెట్టుకున్నట్టుగా ఇట్లా ఇట్లా అన్నారు, అది అతుక్కుంది, ఆయన దారిని వెళ్ళిపోయినారు. ఇది కేవల కుంభక యోగం. ఈ మహాత్ముల్ని మనం స్మరించుకోకపోతే మన జన్మ ఏమి, ఇదేమన్నా సాఫల్యం ఉందే నిజానికి? అట్లాగే ఇది 2వ సంఘటన. 3వ సంఘటన, 4వ సంఘటన, సదాశివ బ్రహ్మేంద్రులు ఈ సంకీర్తనలు రాయటానికి 2 కారణాలున్నాయి. ఎందుకు రాశారు? మాట వదిలేశారుగా. వాచామౌనం కాదు మానసిక మౌనమేనన్నాగా, అంటే ఇంకా మనస్సున్నదా అంటే, ఆయన ఇందాక చెప్పిన ఆ సంకీర్తన బాలమురళీకృష్ణ గారు పాడారు, వినండి. ఆయనే పాడాలి, మనమే వినాలి. అందులో ఖేలతి మమ హృదయే, ఎక్కడ నువ్వు ఆడుతున్నావంటే నా హృదయంలో ఆడుతున్నావు అని సంకీర్తన. అదంతా కూడా ఒక భావాత్మకమైన రసయోగం, అది రసార్ద్ర భూమిక అంటాం. ఆ రసయోగంలో పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మని ఆయన సంకీర్తన చేస్తాడు. రేరే మానస ఇవన్నీ అన్నీ కలిపి 13. ఆ సీడీ ఉంటే హాయిగా కొనుక్కొని ఎప్పుడన్నా వినండి. వింటే ఉయ్యాలలు ఊగుతుంది మనస్సు, ఆనందతాండవం చేస్తుంది. సమాధినిష్టలో ఉన్నటువంటి ఒక జ్ఞాని భగవంతుని గురించి గనక పాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మామూలుగా కవులంతా జ్ఞానం కోసం, ముక్తి కోసం కవిత్వం రాస్తారు, కావ్యాలు రాస్తారు, ప్రబంధాలు రాస్తారు. పోతనామాచ్యుడు అన్నాడు, శ్రీ కైవల్య పదం కోసం భాగవతం రాస్తున్నానన్నాడు. శ్రీయన గౌరినాపరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అని కొల్చడి భక్తజనంబు వైదికజ్వాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చద ఇష్టసిద్ధి కిన్నన్నాడు తిక్కన నన్నయ్య గారు జగద్ధితం. ఆధునిక కాలంలో మన సమయంలో విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షాన్ని జన్మాద్యపాయము తప్పించుతన్నన్నాడు. మాటల్లో తేడా తప్ప భావం ఒకటే. శ్రీకైవల్యమన్నా, జన్మల వలన కలిగే అపాయం తప్పాలన్నా, పునర్జన్మ లేని ఒకనొక స్థితి ఏర్పడాలన్నా కవులు ఆ భావన చేసి శ్రీకారం చుట్టి పరమేశ్వరుడికి తమ కావ్య రచనని కైంకర్యం చేస్తారు, సమర్పించుకుంటారు. అది ఒక ఎత్తు. జ్ఞానే కవిత్వం రాస్తే, జ్ఞాని అయినవాడే కవిత్వం రాశాడనుకోండి. అరుణాచలంలో ఒక వైణికురాలు భగవాన్ రమణ మహర్షి దగ్గర 3 రోజులు వీణ వాయించింది. మామూలుగా సహజ సమాధి స్థితిలో ఉండేటువంటి రమణ మహర్షి అది బాగుంది అనలేదు, బాగా లేదు అనలేదు, విన్నారో లేదో తెలియదు, వింటున్నారో లేదో తెలియదు, ఆయనకి నచ్చిందో లేదో తెలియదు, ఎవరికి తెలియదు. ఆవిడ వాయిస్తున్నది ఆయన వింటున్నారు. 3 రోజులు అయిపోయింది. 4వ రోజు ఆమె ప్రయాణం. ఆ రోజున చటాలను ఆమె వైపు చూశారు భగవాన్. చూడగానే ఆమె నమస్కరించి త్యాగరాజస్వామి వారి వలె వీణావాదనం చేస్తూ తరించాలని అనుకుంటున్నాను, అనుగ్రహించండి అని అడిగింది. ఆయన ఏమ్మా ఏమన్నావు అని అడిగారు. ఆయనకి వినపడలేదు అనుకుని ఈమె మళ్ళీ అన్నది, త్యాగరాజస్వామి వారి వలె నేను వీణావాదనం చేసి తరించాలి అని అనుకుంటున్నాను. అప్పుడు భగవాన్ రమణులు కరుణాపూర్ణ సుధాబ్ది గనక ఆయన మాట చెప్పారు, త్యాగరాజస్వామి పాడి తరించలేదమ్మా, తరించి పాడారు. అది తరించి పాడితే ప్రతి పాట ప్రతి కీర్తనలో శ్రీరామ దర్శనాన్ని ఆయన అనుభవించారు. తన దర్శనాన్ని, తాను రోజు ఉపాసిస్తున్న పూజిస్తున్న విగ్రహాన్ని శ్రీరామ విగ్రహంగా భావించాడు, శ్రీరాముడిగా భావించాడు. కాబట్టి కనపడుతున్నది బొమ్మ మాత్రమే కాదు, అది బ్రహ్మము అనే భావనలో మహాయోగ స్థితిలో నాదయోగిగా సంచారం చేశారు. గనక ఇవాళ త్యాగరాజస్వామి వారిని కూడా తలుచుకోవాలి. నాదయోగి ఆయన. ఇటువంటి మాటలు కమర్షియల్ ఆర్టిస్టులకు మనం వాడకూడదు. అది ఒక మనోభ్రాంతి కలిగించి వాళ్ళ పతనానికి మనం కారకులం అవుతాం. మీరేమండి త్యాగరాజస్వామి అంతటి వారు అనగానే అవునా అనుకుంటాడు పాపం వీడు. వీడు కానే కాదు. వీడు కచేరీ చేస్తే 100,000 రూపాయలు పుచ్చుకుంటాడు. త్యాగరాజస్వామి వారు ఉంచవృత్తి చేసి ఆయన సహజంగా బాగా సంపన్న కుటుంబీకుడు, సమస్తము ఇచ్చేసి ఉంచవృత్తిలో పరమేశ్వర సంకీర్తనం చేసి దాని ద్వారా తన సంసారాన్ని నడిపాడు. అలాగే ఆధునిక కాలంలో శ్రీరామ్ శరణ్ అనే ఆయన పేరు ఎప్పుడన్నా మీరు విన్నారో లేదో వినండి. రోజు ఆయన ఎంత రామనామం చేస్తారో పిడికెడా చిటికెడా గుప్పెడా తెలీదు. రామనామం తన మనస్సు దగ్గర ఒక చోట ఆగిపోయినప్పుడు ఎన్ని బియ్యం అక్కడ ఏర్పడ్డాయో అది మాత్రమే వండుకొని అది భుజించేవారు. ఆశ్చర్యం, అది యోగత్వం. శ్రీరామ్ శరణ్ ఆయన పేరు. ఉయ్యూరు దగ్గర ఉండేవారు ఆయన. వీళ్ళంతా మహాత్ములు, మనబొట్టి వాళ్ళందరికీ దారి చూపించడానికి వచ్చిన వారు. వారు 3 పూటలా మనం భోజనం చేస్తున్నాం, కావలసినవన్నీ మనం తింటున్నాం. ఈ ఆనందానుభూతి, వారు పొందినంత ఆనందానుభూతి మనం పొందగలుగుతున్నామంటే ఏమో తెలియదు. సంతోషాన్ని ఆనందంగా భ్రమిస్తున్నామా, సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నామా? అయితే మనందరం సదాశివ బ్రహ్మేంద్రుడు, శ్రీరామ శరణు, లేకపోతే ఇంకోరు త్యాగరాజస్వామి అయిపోవాలా అంటే కావద్దు, కానీ అయ్యే ప్రయత్నం మాత్రం చేయాలి. అయిపోయినాము అనుకుని ఆ స్థాయికి వెళ్ళిపోయినామని అనుకున్నట్లయితే మన ప్రస్థానం అయిపోతుంది. మన ఆధ్యాత్మిక సాధన మరొకరు కొలిచి మనకు చెప్పేది కాదు, మనం రోజూ కొలుచుకునేది కాదు. అది ఒక నిరంతరమైనటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అందులో మనం ఎక్కడున్నాం, ఎక్కడ చేరుకున్నాం, ఇదంతా ఒక వృధా ప్రయాస చేయకూడదు. ఎక్కడ ఉన్నామో ఎక్కడ ఉండలేదో పరమాత్మకి ఎరుక కాబట్టి మనం మన కర్తవ్యాన్ని చేస్తున్నామా లేదా. సదాశివ బ్రహ్మేంద్రుల సంకీర్తనల అన్నింటి నిండా ఈ భావాలే ఉంటాయి. అందుకనే సుమారుగా వాటి తర్జుమా ఆయన సంస్కృతంలో రాశారు. ఆ సంస్కృతంలో భగవద్ దర్శనం ఉంది, భగవంతుని ఉనికి ఉన్నది, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఉంది, ఆయన ఎట్లా పట్టుకోవాలో ఉంది. ఇది సద్గుణ సంపన్నుడైనటువంటి సదాశివ బ్రహ్మేంద్రులు తమ జీవితకాలంలో సాధించుకున్నటువంటి ఒక మహాయోగ భూమిక అది. ఆ యోగ భూమిక ఏదైనా అవతారమూర్తి కానీ మరొకరు కానీ కాలం సమీపించినప్పుడు దేహాన్ని వదిలిపెట్టాలి గనక వారికి తెలుసు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నది. ఒక రాజుగారిని పిలిచి ఆయన చెప్పారు, ఫలానా రోజున నేను ఈ దేహాన్ని వదిలిపెడుతున్నాను. ఎలా చెప్పారు, మాట్లాడారా? మాట్లాడలే, సంకేతం ఇచ్చారు. ఆ సంకేతంలో నుంచి రాజుగారు అర్థం చేసుకొని వారి సమాధి ఏర్పరిచినప్పుడు తదనుగుణంగా వారు సమాధి ప్రవేశం చేశారు. ఇది కేవల కుంభక యోగానికి గురువాజ్ఞను పాలించినటువంటి ఒక ఉత్తమోత్తమమైనటువంటి సాధకుడు యోగస్థాయిని ఎట్లా అందుకోగలడు. వారు గనక ఆ రోజున ఇంకా మాటలు అవసరమా అని ఉండకపోతే ఆయన కూడా వాదోపవాదాల్లో నిమగ్నమై ఉండేవారు. అది అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్కడికి ఒక్కో ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, అందరికీ ఒకటే ఇవ్వడు. వారి వారి స్థాయి ఏమిటో ఆ గురువుకి అర్థమైపోతుంది. దానికి అనుగుణంగా ఇక్కడి నుంచి నువ్వు అల్లుకొని పొమ్మనమని వెంట ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడంటే ఆ గురువు శిష్యుడు సన్మార్గంలో ఉండి సాధనా మార్గాన్ని తీవ్రతరం చేసుకొని సాధనాస్థితిలో నిలకడ చెందే వరకు గురువు ఉంటాడు. తర్వాత అనుభవించటానికి కానీ అనుభూతి చెందటానికి కానీ శిష్యుడు ఒక్కడూ మిగిలిపోతాడు. ఏ గురువైనా సరే నీకు నేను మోక్షం ఇస్తాను అంటే ఆ గురువుని మనం 100% డిస్కౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే వాడు ఇవ్వలేడు, ఇవ్వగలిగినా ఇవ్వడు, ఇవ్వలేడు, రెండున్నాయి. కానీ ఇవాళ అట్లా లేదు, పరిస్థితులు అట్లా లేవు. ఎవడైనా మోక్షం ఇచ్చేస్తానంటున్నాడు, ఎవడైనా దీక్ష ఇచ్చేస్తానంటే అసలు టీవీలోనే దీక్ష ఇచ్చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. టీవీ ముందు కూర్చుంటే రోజు మనకు దీక్షలు ఇచ్చేవాళ్ళు చాలామంది పెరిగారు కదా, అవన్నీ చేయకూడదు. మాటలు దీక్షగా ఎందుకు అవుతాయి, మంత్రాలు దీక్ష, అది గురుముఖత రావాలి. మనకు అర్హత లేకపోతే ఆ గురువు ఆ మాట నమో నారాయణాయ కూడా చెప్పడు, ఓం నమ శివాయ చెప్పడు, ఓం శ్రీ సాయిరాం కూడా చెప్పడు. స్వామి అంటే నమ్మకం లేని వాడికి ఓం శ్రీ సాయిరాం మనం చెప్తామా? చెప్పం కదా. నమ్మకం ఉండి కొంత సాధన చేసి కొంత అనుభవించి కొన్ని యోగాలు సిద్ధింపజేసుకొని ఫైన్ ట్యూనింగ్ కావాల్సినప్పుడు దీక్షాయోగంలోకి వెళ్ళాలి అంతే తప్ప మనం ఎవరిని ఆశీర్వదించే పని లేదు. భగవంతుడు మనందరినీ ఆశీర్వదించాలి. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవలసినటువంటి సాధన. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర మనకి వీటన్నింటితో పాటుగా మరొక విషయం నేర్పుతుంది. ఏ కాలం వాడు, ఎంతకాలం ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్నకి ఆయన కూడా సుదీర్ఘం ఉన్నారు. ఇక్కడ చాలా కాలం ఉన్నారు. సమాధి స్థితిలో ఉన్నవాడు సంచారం ఎట్లా చేయగలుగుతాడు? సమాధి అంటే మన దృష్టిలో గోడగొట్టిన బొమ్మల్లే ఉండాలి కదా, గోడ కుర్చీ వేసిన మనుషుల్లే ఉండాలి, కదలని శిలవలే ఉండాలి, అట్లా ఉండక్కర్లే. నీవు ఎట్లా ఉన్నా నీతో నీవు గనక కూడి ఉండగలిగినట్లయితే యోగరతోవా భోగరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఈ శ్లోకం మర్చిపోకూడదు, మనందరం అన్ని వేళలా గుర్తుపెట్టుకోవాలి. శంకర భగవత్పాదులు మనబోటి వారి కోసం రాసిందే, అయ్యా నేను యోగిగా ఉన్నాను అని రోజు చెప్పాడనుకోండి ఒకడు, వాడు యోగి కాదనమాట. నువ్వు యోగిగా ఉన్నా అంటే ఉంటే ఉండు, దాంతో ఏముంది. భోగరతోవా, యోగం నాకెక్కడా, ఇగో ఇంకా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రోజు వచ్చేవాడు పోయేవాడు, లంపటం ఎక్కువ ఉంది, నేనెప్పుడు మహాస్థితిలోకి ఆనందాన్ని పొందుతాను అనేవాడితో కూడా అంటున్నారు భగవత్పాదులు. భోగరతోవా, భోగమియందు నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉండు. సంగరతోవా, విషయాసక్తులతో మనస్సు నిండిపోతున్నది, పోనీ నిండని ఉండని. ఏ ఎట్లా ఉన్నా యశ్య బ్రహ్మణి రమతే చిత్తం, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ చిత్తము అంటే మనస్సుని బ్రహ్మతో గనక అనుసంధానం చేసుకోగలిగితే అది నీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంది. ఇది మహదాశీర్వచనం మానవాళికి. కాబట్టి కర్మయోగంలో ఉన్నవాడు తనకు ముక్తి లేదు అని అనుకోక్కర్లే. భక్తి యోగంలో ఉన్నవాడు ఒక్కడే వైకుంఠం వెళ్తాడని మనం అనుకోక్కర్లే. అలాగే జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాడు ఉత్తమోత్తముడని మనం ఆగి మనం ఎప్పటికీ చేరుకోగలవని నిరాశ చెందక్కర్లే. నువ్వు ఏ యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎట్టి పరిస్థితులలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ మనస్సు ఎక్కడ ఉన్నది అది ప్రధానం. ఆ మనస్సుని సమాధి స్థితిలో నిలబెట్టుకొని మళ్ళీ సదాశివ బ్రహ్మేంద్రులు తమ జీవితకాలాన్ని ఎక్కువ భాగం సమాధిగతంగా గడిపారు. ప్రాంతానికి ప్రాంతానికి నడిచి వెళ్ళారు. చేయవలసినటువంటి మహత్తులన్నీ కూడా ప్రపంచాన్ని ఆకర్షించటం కోసం కాక భగవంతుని యొక్క శక్తి, యోగశక్తి ఇంత గొప్పది అని చెప్పటానికి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క జీవితం మనకి అనేక పాఠాలు నేర్పుతుంది. సహజ సమాధి స్థితి అనబడేటువంటి ఒక శబ్దం ఇవాళ, అది కూడా ఎస్ఎస్వై వైఎస్ఎస్ అని వింటూ ఉంటాం. ఇంగ్లీష్లో అనుకున్నంతకాలం వాటికి ఏం బలం లేదు. చక్కగా సహజ సమాధి యోగా చేశాను అంటే ఎంత బాగుంటుంది. ఎస్ఎస్వై అంటాం. మొన్న ఎస్ఎస్వైకి వెళ్ళొచ్చాను, టీఎం చేశానంట. అంటే ఏమిటో తెలియదు, ట్రేడ్ మార్కా? ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. దేన్ని ట్రాన్సెండ్ చేయాలి? టైంని ట్రాన్సెండ్ చేయాలి, స్పేస్ని ట్రాన్సెండ్ చేయాలి. ఆ టైం అండ్ స్పేస్ ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. మనస్సును ట్రాన్సెండ్ చేస్తేనే హృదయంలోకి వెళ్ళగలుగుతాం. అదే సదాశివ బ్రహ్మేంద్రుల వారు తమ జీవితకాలంలో సాధించిన యోగస్థితి. బాగానే ఉంది. మనం ఎట్లా చేయాలి? ఎస్ఎస్వై వద్దా, వైఎస్ఎస్ వద్దా, ఇంకో టీఎం వద్దా, అన్నీ ఉండనివ్వండి. కానీ వీటన్నింటి యొక్క సారము ఏమిటి అంటే, నువ్వు ఏ పంథాలో ఉండు, ఏ మార్గంలోనూ నడుస్తూ ఉండు, నీ మనస్సు ఎక్కడ ఉన్నదో ఆ ఒక్కదాన్ని గమనించుకో. ఆ మనస్సు బ్రహ్మంతో గనక, ఆ బ్రహ్మము నీయందే ఉన్నాడు గనక, నీయందు ఖేలతి మమ హృదయే అని కదా. ఎక్కడ ఆడుతున్నాడు ఈ బ్రహ్మం అంటే, ప్రపంచమంతా కూడా అది ఖేళ, అది హేళ, అది లీల. ఈ ఆట, పరమేశ్వరుడి ఆటంతా మన లోపలే ఉంది. మీకు ఇక్కడ చిన్న సందర్భం చెప్తాను. 80s, ఇఫ్ ఐ రిమంబర్, సత్యసాయి భగవానుడి దగ్గరికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చారు. పొద్దున పూట స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా అదృష్టవశాత్తు దాంట్లో నేను కూడా ఉన్నా ఆ రూమ్లో. మామూలుగా స్వామి ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమె స్వామితో మాట్లాడుతున్నది, ఇద్దరు హాయిగా తమిళంలో మాట్లాడుకుంటున్నారు. మేము వింటున్నాం, తమిళం తెలుసు కాబట్టి. ఆమె అన్నది, స్వామి 9 భాషల్లో మీ మీద పాట రాయాలి, పాడుకోవాలని ఉంది, మీరు అనుగ్రహించాలి. మలయాళంలో ఇప్పటికే కస్తూరి గారు పాట రాసేశారు, మిగతావన్నీ గుజరాతీ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, కన్నడ మరాఠీ పాడతాను అంటుండగా స్వామి తెలుగులో ఏం పాడబోతున్నావు అని అడిగారు. చాలా వినయమూర్తి ఆవిడ, చాలా ఏ డివైన్ పర్సనాలిటీ. స్వామి నాదయోగి నాదబ్రహ్మము అయినటువంటి త్యాగరాజస్వామి వారి యొక్క పాట పాడుకుంటాను, కీర్తన అని అన్నది. స్వామివారు అన్నారు, అది అందరూ పాడుతూనే ఉన్నారే అన్నారు. మరి ఏం పాడాలి? అంటే స్వామి మనస్సులో ఇంకేదన్నా ఉందా, అది వద్దంటున్నారా? ఆమెకు తెలియలే. అది అందరూ పాడుతూనే ఉన్నారే అన్నారు అని, నీకోసం నేనే స్వయంగా ఒక పాట ఇప్పుడు రాసిస్తా అన్నారు అని, సాయిరామా చిలుక ఆత్మపంజరముపై ఆడుగాక అని ఒక కీర్తన స్వామి అప్పటికప్పుడు రాసి స్వరకల్పన చేసి హంసధ్వని రాగంలో పాడించారు. అది ఆవిడ గొంతులో పడ్డప్పుడు ఆ సాయిరామ చిలుక మన గుండెల మీద ఆడుతుంది, తప్పదు. అది ఖేలతి మమ హృదయే, అది సంస్కృతంలో ఉంది, ఇది తెలుగులో ఉంది. కాబట్టి సహజ సమాధి స్థితి, స్వామి యోగస్థితిలో ఉన్నారా అంటే స్వామికి యోగస్థితులంటూ లేవు, యోగమే స్వామి. అది ఒక్క సెకండ్, 1 మినిట్లో రాసేశారు, ట్యూన్ కట్టారు, పాడేశారు, ఎలా పాడాలో చెప్పారు, ఏ తాళంలో పాడాలో చెప్పేశారు. ఎవరికి? ఎంఎస్ సుబ్బలక్ష్మికి. ఆమె అన్నది, ఈవేళ నా జన్మ ధన్యమైంది స్వామి, పరమాత్మే ఒక సంకీర్తన రాసింతే దానినే పాట నా జన్మ చరితార్థమైంది. అందులో స్వరకర్త, వాగ్గేయకారుడు, సాక్షాత్ వాగ్దేవి స్వరూపమైనటువంటి స్వామి ఆవిష్కరించినటువంటి ఒక పరమాద్భుత సన్నివేశం. ఇవి స్వామిపరంగా అది దైవపరమైన మాట అయినట్లయితే, ఆశువుగా, పరమాద్భుతంగా, పరమరమణీయంగా, మనోజ్ఞంగా, హృదయంగమంగా పరమేశ్వర సంకీర్తన చేయాలి అంటే యోగస్థితి ఏర్పడాలి. లేకపోతే మాటలు పేరిస్తే అది పాట కాదు. భజన సాంప్రదాయంలో పాటలు పేర్చబడతాయి, మాటలు మార్చబడతాయి, పదాలు కూర్చబడతాయి, అందంగా తీర్చబడతాయి. మరేముంది?